नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद्गीत यथातथम् 4వ అధ్యాయం శ్లోకం సంఖ్య 22. యదృచ్ఛా లాభా సంతుష్టః ద్వంద్వా అతీతః విమత్సరః సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ప్రతిపదార్థం యదృచ్ఛ, తనంతట తానుగా ప్రాప్తించిన లాభ, లాభముతో సంతుష్ట తృప్తుడైన వాడు, ద్వంద్వ సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీత అతీతుడైన వాడు, విమత్సర అసూయ లేనివాడు, సమహ స్థిరుడు, సిద్ధౌ విజయమునందు, అసిద్ధౌ చ అపజయమునందును, కృత్వాపి చేయుచున్నప్పటికీ నా నిబధ్యతే ఎప్పుడునూ బంధింపబడడు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎస్ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగు వాడును, ద్వంద్వాతీతుడును, అసూయ లేనివాడును, జయాపజయములందు స్థిరుడై ఇండెడి వాడును అగు మనుజుడు కర్మలను వనరించుచున్నను ఎన్నడను బంధితుడు కాడు. భాష్యం, కృష్ణ భక్తి రసభావితుడు దేహపోషణార్థం సైతము ఎక్కువగా శ్రమింపడు. యాదృచ్ఛికముగా లభించిన దానితో అతడు సంతుష్టి నందును భిక్షమెత్తుటగాని అప్పుచేయుటగాని చేయక న్యాయముగా తన శక్తి కొలది కర్మను నరించి తద్వారా లభించిన దానితో అతడు సంతృప్తి నందును. కనుకనే తన జీవనోపాధి విషయమున అతడు స్వతంత్రుడైయుండు. ఇతరులకు వనర్చబడే సేవ తన భక్తికి అడ్డు రాకుండా ఇండునట్లు అతడు చూచుకొనును. అయినను భగవానుని సేవ కొరకు మాత్రము భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలత చెందక ఎట్టి కర్మయందైనను అతడు పాల్గొనును. భౌతిక జగమునందలి ద్వంద్వములనునవి సుఖ దుఃఖములు శీతోష్ణముల రూపములో అనుభూతములగుచుండును. కాని భక్తుడు కృష్ణుని ప్రీత్యర్థమై ఎటువంటి జంకు లేకుండా తన కర్మలను అనురించును కావున అట్టి ద్వంద్వములకు అతీతునిగా ఉండును. ద్వంద్వాతీతుడు కనుకనే అతడు జయాపజయములు రెండింటి యందును స్థిరుడైయుండును. మనుజుడు దివ్య జ్ఞాన పూర్ణుడైనప్పుడు ఈ విధమైన చిహ్నములు గోచరించును. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి విలాస స్వామికి నమ్మి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమ్మి. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare
Yadrichikamuga Labhinchina Danito సంతుష్టుడగు వాడును ద్వంద్వాతీతుడును అసూయ లేనివాడును జయాపజయములందు స్థిరుడైయుండి వాడును అగు మనుజుడు కర్మలను వనరించుచుండను ఎన్నడును బంధితుడు కాడు. ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు ముక్తి గురించి చెప్తున్నాడు. అంటే ఎవరు ముక్త పురుషుడు భౌతిక సంసారంలో ఉంటూ కూడా అనేక పనులు చేస్తున్నప్పటికీ ఎవడు ఈ యొక్క చేసే కర్మలకి ప్రభావితుడు కాడు చేస్తున్నప్పటికీ. మనం చూడొచ్చు అందరూ భక్తులు, అదేవిధంగా యోగులు, వీళ్ళందరూ కూడా ఆహారం తింటూ అదేవిధంగా శీత ఉష్ణం సుఖం దుఃఖం అనేవన్నీ కూడా అనుభవిస్తున్నట్లుగా కనబడుతూ ఉంటారు. అదేవిధంగా కామ్యకర్మల్లో నిమగ్నమయ్యే వాళ్ళు, పూర్తిగా ఇంద్రియ భోగం కోసం పరితపిస్తూ ఉండేవాళ్ళు కూడా అనేక కార్యకలాపాల్లో నిమగ్నం అవడం మనం చూస్తాం. కానీ ఎవరు వీటి నుండి ప్రభావితుడు కాడంటే ముఖ్యంగా ఇక్కడ ఒక పదం వాడడం జరిగింది, విమత్సరహ. మత్సరత అంటే ద్వేషం, అసూయ. సాధారణంగా బద్ధజీవుల్లో ఉండే చాలా అంటే చాలా అతి నీచమైన లక్షణం అనమాట ఇది, అసూయనే. మనం చూడొచ్చు మనకంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఎదిగిపోతుంటే మనం ఏంటి, మనకంటే ఎందుకు పెద్దవాడు అవ్వాలి, ఈ ఊళ్ళో నేనే పెద్దవాడిగా ఉండాలి, నేనే ధనవంతుడిగా ఉండాలి, నేనే అందగత్తెగా ఉండాలి, ఇంకా నేనే ఈ ఊరికి రాజుగా ఉండాలి లేదా దేశానికి నేతగా ఉండాలి. ఇదే ఈ అసూయ ఏదైతే ఉందో ఇదే దుఃఖానికి కారణం. ఎప్పుడైతే అసూయ అనేది ఉండదో అప్పుడు ఈ ద్వంద్వాలకు అతీతంగా అవ్వగలడు అన్నమాట జీవుడు. ఈ అసూయ ఎక్కడ మొదలైంది జీవుడికి? మొట్టమొదట భగవంతుడితో మొదలైంది అసూయ. ఎలాగా? భగవంతుడే ఎందుకు అన్ని సేవలు పొందాలి, నేను కూడా పొందాలి, నేను కూడా ఆ స్థానంలో ఉండాలి, కృష్ణుడికి ఎందుకు 16,000 మంది గోపికలు నాకు కావాలి? కాబట్టి కృష్ణుడు ఏం చేస్తున్నాడు? కృష్ణుడు మొట్టమొదటి చెప్పాడు నీకు అది మంచిది కాదని చెప్తాడు. ఎప్పుడైతే జీవుడు ఈ విధంగా ఆలోచిస్తాడో ఎందుకు భగవంతుడే ఈ భోగాలన్నీ అనుభవించాలి, ఎందుకు భగవంతుడే సేవలు పొందాలి, ఎందుకు భగవంతుడే మొత్తం జగత్తుకి అధినేతగా ఉండాలి, నేను ఉంటాను అంటే కృష్ణుడు ఏమంటాడంటే నీకు ఇది మంచిది కాదు, తగదు. ఎందువలన? మనం అణువులం, భగవంతుడు విభు. విభు అంటే అనంతమైన శక్తి కలవాడు, మనం జీవులం, చాలా అతి స్వల్పమైన శక్తి కలిగిన వాడు. కాబట్టి భగవంతుడు మనకి చెప్తాడనమాట ఏమని, నీకు ఇది మంచిది కాదు, నువ్వు నా నుండి విడిగా ఉంటే దుఃఖాన్ని అనుభవిస్తావు. కృష్ణుడు చెప్తున్నాడు మాముపేత్యతు కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం. కానీ మనం వినలేదు, నేను ప్రత్యేకంగా ఉంటాను, నేను విడిగా ఉంటాను, నీవు అవసరం లేదు, నేను ఆనందంగా ఉండగలను అనేది మనం భగవంతుడితో పోటీ పడుతున్నాం. సరే, నీకోసం ప్రత్యేకంగా ఒక భౌతిక జగత్తును సృష్టించాడు, అంటే మనందరి కోసం, బద్ధ జీవుల కోసం. ఎందువలన? భగవంతుడు జీవులందరినీ ప్రేమిస్తున్నాడు కనుక మనకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. సరే, నువ్వు ఇక్కడ ప్రయత్నం చేసి చూడు, నువ్వేమైనా ఆనందంగా ఉండగలవేమో అని. మనం ఇక్కడ అదే చేస్తున్నాం. ఏమిటి? అనేక జీవరాశులు, 84 లక్షల జీవరాశుల్లో మనం జన్మిస్తున్నాం, తిరిగి మరణిస్తున్నాం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఏదైతే కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణుడు వదిలేసి వచ్చామో అప్పుడు ఈ దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం ఏం ప్రయత్నం చేస్తాం? ఎప్పుడు సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ భౌతిక సంసారం ఎటువంటిది? దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి మనం ఎంత ప్రయత్నించినా కానీ ఇక్కడ దుఃఖాలే ఉంటాయి. మనం ఉన్నది ముఖ్యంగా భూమి. ఈ భూమి మీద రెండు ఎక్కువగా ప్రముఖంగా కనపడతాయి, దుఃఖం సుఖం రెండు ప్రముఖంగా కనపడతాయి. దేవతా లోకాలకు వెళ్తే ఎక్కువ సుఖం కనపడుతుంది, పాతాళ లోకాలకు వెళ్తే ఎక్కువ దుఃఖాన్ని మనం చూడొచ్చు అనమాట, శిక్షిస్తారు అక్కడ. అందువల్ల దీన్ని కర్మభూమి అంటారు. ఇక్కడ రెండింటినీ మనం చేసుకోవచ్చు అనమాట, అంటే మనం దీన్ని కర్మ చేస్తాం. మనం ఏదైతే కర్మ చేస్తామో దాని ఫలితాన్ని అనుభవిస్తాం. ఎవరైతే దివ్య జ్ఞానం, ఇక్కడ చెప్తున్నారు మనుజుడు దివ్య జ్ఞాన పూర్ణుడైనప్పుడు ఈ విధమైన చిహ్నములు గోచరిస్తాయి. ఎవరిలో గోచరిస్తాయి ఈ విధమైన చిహ్నములు? దివ్య జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు సుఖ దుఃఖాలకి, శీత ఉష్ణాలకి అంటే చలికి వేడికి, వీటికి ప్రభావితులు అవ్వరు. అలానే వాళ్ళకి వేడి ఉండదా లేదా చలి ఉండదా అండి అంటే కాదండి, వాళ్ళకి చలి పుడుతుంది వేడి ఉంటుంది, కానీ వాటిని సహిస్తూ ఆధ్యాత్మిక జీవనంలో ముందరకు వెళ్తారు. ఏ విధంగా? పరందృష్ట్వా నివర్తతే, అంటే వాళ్ళు చేసే కార్యకలాపాలు పరందృష్ట్వా అంటే ఉన్నతమైనవి. ఏమిటా ఉన్నతమైన కార్యకలాపాలు అంటే, జీవుడి యొక్క సహజమైన స్వరూపం కృష్ణుణ్ణి సేవించడం. మనం అది మాత్రం చేయకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రకరకాల కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యాం. ఏ విధంగా? అసూయతో కూడిన కార్యకలాపాలు అంటే నేనే అన్నిటికీ మూలం అని. ఎప్పుడైతే ఈ చేతనం ఏదైతే ఉందో నేనే అన్నిటికీ మూలం అవ్వాలి, అన్నిటికీ నేనే గొప్పవాడు అవ్వాలి, అన్నిటికంటే నేనే ముందరుండాలి అందరిలో కూడా అనేది ఉందో, అది భక్తుల్లో ఉండదనమాట. భక్తుడు ఏమనుకుంటాడు? నేను భగవంతుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడిని అవ్వాలి అనుకుంటాడు భక్తుడు. అంటే అందరికంటే చివర ఉండాలి భగవంతుడి యొక్క సేవకుల్లో, నేను వాళ్ళకి సేవ చేయాలనుకుంటాడు. కానీ ఎవరైతే అసూయ కలిగి ఉంటారో భగవంతుడి పట్ల, వాళ్ళ చేతనం ఎలా ఉంటుంది? అందరికంటే ముందల నేనే ఉండాలి, ఇంకా చెప్పాలంటే భగవంతుడి స్థానం కూడా నేనే ఆక్రమించాలి అనేది చేతనం వాళ్ళది. ఎప్పుడైతే ఈ చేతనంలో ఉంటామో మనకి దుఃఖాన్ని అనుభవిస్తాం. మరి మీరు అనొచ్చు, మేమందరం కృష్ణుడి స్థానాన్ని ఆక్రమించడానికి మేమేమి సిద్ధంగా లేవండి, మీరేంటి ఇలా చెప్తున్నారు, కృష్ణుడి స్థానం మాకెందుకు, భగవంతుడు అలా ఉంటే పర్లేదు, మేము మాకు ఆనందం ఉంటే చాలు అని. అంటే మనం అంత స్థానాన్ని ఆక్రమిద్దామనే కోరిక లేకపోయినా, కొంచెం కొద్ది స్థానాన్ని, మనం కూడా ఒక నాయకుడు అవుదాం, కొంతమంది పైన అజమాయిషి చెలాయిద్దాం అనేది మన హృదయంలో ఉంది. అంటే ఇది ఈశ్వర భావం అన్నమాట. అంటే నేను నియంత్రించాలి, నాధీనంలో కూడా కొన్ని పనిచేయాలి, నేను చెప్పినట్లుగా వినాలి అందరూ అనేది మనలో ఉందన్నమాట. దీనివల్లనే మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కానీ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు 2వ అధ్యాయంలో కూడా, ఎవరైతే ఈ భౌతిక సంసారం నుండి బయటపడాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటున్నారు? మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖత ఆగమోపాయనో నిత్యో తాం తితిక్ష్వస్వ భారత. అంటే ఈ శీత ఉష్ణాలని సహించాలి ఎవరైతే ఆధ్యాత్మిక జీవనంలో ముందరికి వెళ్ళాలనుకుంటారో, ఈ భౌతిక సంసారంతో బంధింపబడకూడదు అనుకుంటారో, వాళ్ళు ఏం చేయాలి? ఈ శీత ఉష్ణాలు సుఖ దుఃఖాలతో బంధింపబడకూడదు, అంటే వాటి నుంచి చెలించకూడదు అనమాట. ఎప్పుడు చెలించకుండా ఉంటారు? ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుంది, ఏమిటి జ్ఞానం? మొట్టమొదటి ఉండవలసింది. ఈ రోజుల్లో చాలా ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, కానీ కనీస జ్ఞానం అక్కడ చాలా మందికి ఉండదు. ఏమిటి? మనం ఆత్మ, మనమి శరీరం కాదు ఆత్మ. ఇంకా భగవంతుడు ఎవరు అనేది కూడా తెలిసి ఉండాలి కనీస జ్ఞానం. భగవంతుడు ఎవరు? కృష్ణస్తు భగవాన్ స్వయం. కానీ మనం అనేక చోట్లకు వెళ్తుంటాం, ఏమని చెప్తుంటారు అక్కడ? నువ్వే భగవంతుడివి, నేనే భగవంతుడిని అయితే ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తాను, అనుభవించను కదా, ఈ శీతోష్ణాలతో ఎందుకు ప్రభావితం అవుతాను, సుఖ దుఃఖాలకు ఎందుకు ప్రభావితం అవుతాను? అవు. కానీ అనేక విధాలుగా ఈ విధంగా చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి కనీస జ్ఞానం మనకు ఉండవలసింది ఏంటి? మనం ఆత్మ, భగవంతుడు కృష్ణుడు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటారో మరియు ఆ విధంగా ప్రవర్తించాలి, ఏమిటి? కృష్ణుడిని సేవిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేయాలి? తిరిగి భగవంతుడిని చేరుకోవడం కోసం ఈ శీతోష్ణాలని సుఖ దుఃఖాలని సహిస్తూ ముందరికి వెళ్ళాలి. ఇంకా వాళ్ళకి ఏమని తెలుసు? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో కూడా తెలుసు వాళ్ళకి. ఎందుకు వస్తున్నాయి మనకి దుఃఖం కానీ సుఖం కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు? అంటే మనం చేసుకున్న ప్రారంభం అనమాట, పూర్వం చేసుకున్న కర్మలన్నీ యొక్క ఫలితమే ఇప్పుడు సుఖం దుఃఖం. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు కష్టం వస్తుంది కాబట్టి నేను ఫలానా వ్యక్తితో ఫలానా బాబాను ఇంకొకళ్ళు వెళ్తే నా కష్టాలన్నీ పోతాయేమో అనుకుంటారు. కానీ అది ఎలా జరుగుతుందంటే, కొన్నిసార్లు పోవచ్చు. ఎందువలన? అతని జాతకరీత్యా అతని సమయం ఆసన్నమైంది, కష్టాల నుంచి దూరం అయ్యే సమయం. అదే వాళ్ళు ఏమనుకుంటారు, ఓ ఇది నిజంగా అక్కడికి వెళ్ళడం వలన లేదా ఈ యజ్ఞం చేయడం వలన లేదా ఇంకేదో చేయడం వలన నాకు జరిగింది అనుకుంటారు. అదంతా కూడా అది మానసికంగా ఒక కుడ్డి నమ్మకమే కానీ శాస్త్ర ప్రకారం కాదు. శాస్త్రీయ శ్రద్ధ కాదు, శాస్త్రం ద్వారా ఉండే శ్రద్ధ కాదు అన్నమాట. కాబట్టి మనం భగవంతుణ్ణి శరణాగతి పొంది ఎప్పుడైతే ఈ విధంగా సుఖ దుఃఖాలని కూడా అనుభవిస్తూ వాటిని సహిస్తూ ఉంటామో అప్పుడే మనం భౌతిక సంసారం నుండి బయటపడగలం. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, భగవంతుడు లేడు, భగవంతుడు ఉంటే మనకి ఇన్ని దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? ఎందువల్లంటే అటువంటి మూర్ఖులకు తెలియదు ఏమని వాళ్ళ అజ్ఞానులు. ఏమిటది అజ్ఞానం? తను చేసుకున్న కర్మ వల్ల తాను ఇప్పుడు అనుభవిస్తున్నాడు అనేది తెలియదు. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నాడు కృష్ణుడు, కృష్ణుడు ఇక్కడ ఎవరైతే ఈ విధంగా ద్వంద్వాతీతులై ఉంటారో ఇవి ఈ ద్వంద్వాలు భక్తులకు కూడా ఉన్నాయని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. ఎందువల్ల భక్తులకు కూడా ఉంటాయంటే, ఎప్పుడైతే భక్తి చేయడం మొదలు పెడతారో, కృష్ణుడినే సేవించడం మొదలు పెడతారో, వెంటనే వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోలేదు. ఎందువల్ల వాళ్ళ హృదయంలో ఇంకా ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళపై ఈ ప్రభావం అనేది ఉంటుంది. ఏ ప్రభావం? పూర్వజన్మలో వాళ్ళు చేసిన కర్మ యొక్క ప్రభావం. కృష్ణుడు చెప్తున్నాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. నన్ను ఏ విధంగా జీవుడు శరణాగతి పొందితే నేను వాళ్ళని ఆ విధంగా అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం 100% శరణాగతి పొందే వరకు మనకి మనపై మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం పాపం రెండింటి యొక్క ప్రభావం అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. అందువల్లనే మనం భక్తుల్లో కూడా కొన్ని ఈ విధంగా సుఖ దుఃఖాలు అనుభవించడం అనేది చూస్తాం. ఎందువల్లంటే వాళ్ళు ఇంకా పూర్తిగా శరణాగతి పొందలేదు. ఒకవేళ భగవంతుడు ఇంకా భక్తులకి కొన్నిసార్లు కావాలని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు వాళ్ళు ఎంత భక్తిలో ముందలకు వస్తున్నారు అనేది తెలియజేయడం కోసం, అదేవిధంగా వాళ్ళలో భక్తిని పెంచడం కోసం కొన్నిసార్లు కష్టాలు ఇస్తూ ఉంటాడు. మనకి బాగా తెలిసిన ఉదాహరణ ఎవరు, కష్టాలు ఇప్పుడు కావాలని కోరుకుంటారు ఒక భక్తురాలు కుంతీదేవి. ఆవిడ ఇంకా కావాలని కోరుకునేది ఎందుకంటే కృష్ణుడి పట్ల ఆకర్షణ పెంచుకోవడానికి. కానీ సాధారణంగా భక్తులకి జ్ఞానం ఉంటుంది, ఏమిటి, నేను ఇప్పుడు అనుభవిస్తున్నానంటే ఇదంతా కూడా నేను పూర్వజన్మ చేసుకున్న పాపం వలనే లేదా పుణ్యం వలన. అలాని పుణ్యం చేస్తే ఇప్పుడు సుఖం వస్తుంది, దానికి ఉబ్బిపోకుండా, లేదా పాపం వస్తే డీలా పడిపోకుండా ఉండాలి. అంటే పాపం చేసి ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తే డీలా పడిపోయి ఇంకా తిరిగి భగవంతుడే లేడు లేదా ఈ విధంగా అవడనమాట. ఎవరు ఎవరికైతే శాస్త్రీయ శ్రద్ధ ఉంటుందో, అంటే శాస్త్రం ప్రకారం జ్ఞానం తెలుసుకొని ప్రవర్తిస్తాడో వాళ్ళు ఆ విధంగా చేస్తారు. లేదంటే ఏమవుతుంది, ఇతను భగవంతుడే కాదు, కృష్ణుడు లేదా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అనేక రకాలుగా మనం వెళ్తుంటాం. మనం ఎక్కడైతే మనకు ఆనందంగా ఉంటాం అనేది అక్కడ భగవంతుడు అనేది అనుకుంటాం అన్నమాట, అతనే భగవంతుడే. కానీ అది కేవలం గుడ్డి నమ్మకం, అది నిజమైన నమ్మకం కాదు, నిజమైన శ్రద్ధ కాదు. ఎందువలన, మనకు శాస్త్రమే ఆధారం. శాస్త్రం ద్వారా మనం, శాస్త్రం ఎందుకు భగవంతుడు ఇచ్చింది, మనం జీవితాన్ని ఆ విధంగా గడపడం కోసం. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఎవరంటే మన సంప్రదాయంలో ఈ విధంగా గడిపే ఆచార్యులు మాధవేంద్రపురి. మాధవేంద్రపురి ఏంటంటే దాన్ని అజగర వృత్తి అంటారు. అంటే వాళ్ళు ఎవరినో యాచించడమో లేదా భిక్షం ఎత్తడమో ఇవేమీ చేయరన్నమాట. ఎవరైనా వచ్చి వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా స్వామీజీ మీరు ఇది తీసుకోండి అంటేనే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారన్నమాట. తనంతటి తానుగా ఏదైనా వస్తేనే దాన్ని స్వీకరిస్తారు వాళ్ళు. మాధవేంద్రపురి ఆ విధంగా ఉండేవాడు అన్నమాట ఆచార్యుడు. అయితే మాధవేంద్రపురికి కృష్ణుడు స్వయంగా, ఇది కృష్ణుడిని ఆకర్షిస్తుంది, ఎవరైతే ఈ విధంగా ద్వంద్వాలకి అంటే ప్రభావితులు కాకుండా ఉంటారో అప్పుడు వాళ్ళని ఆ యొక్క భావన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన అది కృష్ణుడు కూడా ఆకర్షిస్తుంది. ఎందువలన, తను కృష్ణుడి యొక్క ప్రేమని పొందడం కోసం, కృష్ణుడి యొక్క ప్రీతి కోసం ఈ రెండింటిని కూడా సహిస్తూ సేవ చేస్తూ ఉన్నాడు కనుక అది కృష్ణుడిని కూడా ఆకర్షిస్తుంది. కాబట్టి మాధవేంద్రపురికి స్వయంగా కృష్ణుడే పాలు తెచ్చిస్తాడనమాట, స్వయంగా కృష్ణుడు. అది చాలా ఉన్నతమైన భక్తి అంటే, అది శుద్ధ భక్తుడు అంటే వాళ్ళు. అంతేగాని ఏదో ఊరికే కాషాయం వేసుకుంటే సరిపోదు. ఆ విధంగా కృష్ణుడిపై అంత నమ్మకం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, కృష్ణుడికి శరణాగతి పొందాడు అనే దానికి లక్షణం అనుకూల్యస్య సంకల్ప. అంటే ఏదైతే భక్తికి అనుకూలమైందో, ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు, భక్తులు తన సేవకు అడ్డు వచ్చే వాటిని వేటిని కూడా స్వీకరించరు, వాటిని పక్కన పెట్టేస్తారు, అటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళరు అని చెప్తున్నారు. అంటే భగవంతుడిని నామం చేయడం కోసం, భగవంతుడిని ప్రీత్యర్థమై సేవ చేయడం కోసం ఏదైతే అడ్డుస్తూ ఉంటుందో దాన్ని వాళ్ళు స్వీకరించరు. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అది మనకి ఎంత లాభాన్ని అయినా ఇవ్వచ్చు, కానీ మనం సాధారణంగా అందరూ బద్ధజీవులు అలా చేయరు. ఎందువలన, మనకేదో భౌతికమైన లాభం వస్తుందనుకోండి, అది మనం నామం చేయడానికి ఆటంకమైనా సేవ చేయడానికి ఆటంకమైనా మనం దాన్నే స్వీకరిస్తాం. ఎందువలనంటే వాళ్ళ విశ్వాసం ఏమిటి, కృష్ణుడి యొక్క భక్తి, కృష్ణుడి సేవ అత్యున్నతమైనది కాదు వాళ్ళకి. వాళ్ళకి భౌతికమైన లాభం ఏదైతే ఉందో, పేరు, పూజ, లాభ ప్రతిష్ట లేదా ధనమో ఐశ్వర్యమో, ఇవే ముఖ్యమని వాళ్ళు అనుకుంటారు. కానీ ఎవరైతే శరణాగతి పొందిన భక్తులు ఉంటారో, అతనిలో లక్షణం ఏంటంటే అనుకూల్యమైన వాటిని మాత్రమే అతను స్వీకరిస్తాడు. ఇంకా భక్తిలో ఈ యొక్క భౌతిక సంసారం నుండి బయటపడాలి, తిరిగి కృష్ణుని ప్రేమని పొందాలి అంటే భక్తిలో ముఖ్యంగా కావాల్సినవి జ్ఞానం, అదేవిధంగా భక్తియుక్త సేవ. ఈ జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానం కావాలి మనకి, కృష్ణుడు భగవంతుడు, నేను కృష్ణుడు సేవకుణ్ణి, నాకు వచ్చే కష్టాలన్నీ కూడాను నేను చేసుకున్న పూర్వజన్మలో నేను చేసుకున్న వాటి వల్లనే నాకు ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి లేదా సుఖాలు వస్తున్నాయి అనే జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు బాధపడరు అన్నమాట ఎటువంటి పరిస్థితులు కూడా, లేదంటే బాధపడుతూ ఉంటారు. చాలామందిని మేము అడుగుతాం ఏమనంటే, మీరు మందిరానికి రండి, భగవంతుడి నామం చేయండి, భగవద్గీత చదవండి అంటే, ఆ స్వామి మేము ఇంకా ఒక సంవత్సరం తర్వాత చేస్తాము అని అంటుంటారు. ఎందువలనండి సంవత్సరం తర్వాత అంటే, ఈ సంవత్సరంలో నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, ఇలా కొన్ని పనులు ఉన్నాయి, ఇవన్నీ అయిపోతే నేను చేయగలను. కానీ వాళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నట్లే. ఎందువలన, ఇప్పుడు పెళ్లి చేస్తే వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో లేదా అప్పులు తీరిపోతే కొత్త అప్పులు మొదలవుతాయి. ఎందువలన మనకి ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి మనమే గొప్పవాళ్ళు కావాలని అనేక అప్పులు చేస్తుంటాం, అనేక విధాలుగా వాటిని ఖర్చు పెడుతూ ఉంటాం, తిరిగి అప్పులు పాలవుతూ ఉంటాం. కేవలం అప్పులంటే అప్పులనే కాదు, అనేక రకాల కష్టాల్లోకి మనం ఇరుక్కుపోతూ ఉంటాం. ఎందువలన, మనం చేసిన పూర్వజన్మలో కర్మ మనల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుందన్నమాట. అది ఎలా వెంటాడుతుందంటే, యదా ధేను సహస్రేషు వత్స గచ్చంతి మాతరం తదా యస్య కర్మగతిం కర్తారం అది గచ్చతి. అంటే ఒక చిన్న లేగదూడ ఏ విధంగా తన తల్లి కోసం పరిగెత్తూ ఉంటుందో, ఇన్ని వందల ఆవులున్నా తల్లి దగ్గరికే వెళుతుంది, అదేవిధంగా ఈ జీవుడు చేసిన పాపం కానీ పుణ్యం కానీ అది ఎలా వెంటాడుతుందంటే, ఆ జీవుడు ఎక్కడికెళ్ళి జన్మెత్తినా కానీ అక్కడికి మళ్ళీ వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దానివల్లనే మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. దాని నుండి బయటపడడానికే మార్గం చెబుతుంటే, లేదండి నేను దీని నుంచి బయటపడినాక వస్తాను అని అంటాడు. ఇది పూర్తిగా విరుద్ధమైందనమాట. మనం చెప్తుంది ఆ కష్టాల నుండి బయటపడి తిరిగి భగవంతుని చేరుకోవడం కోసం, కానీ వాళ్ళు ఏమంటారంటే దీని నుంచి బయటపడ్డాక నేను వస్తాను, దీని నుంచి బయటపడే అవకాశమే లేదు, కేవలం భగవంతుని శరణాగతి పొంది ఈ కష్టాలని సుఖాలని సహిస్తూ మనం సేవ చేయడానికి ప్రయత్నం చేస్తేనే బయటకు వస్తాం. అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది, అప్పుడు కృష్ణుడు మనల్ని బయటికి తీస్తాడు. ఎందువలన అలా తీస్తున్నాడు బయటికి, ఎందువలన అతనికి మోక్షం ఇస్తున్నాడు కృష్ణుడు, ఎందువలనంటే అతని జ్ఞానాన్ని తెలుసుకున్నాడు ఏమిటని, తను చేసుకున్న దానివల్ల అనుభవిస్తున్నాడని. అప్పటి వరకు ఏమిటి, మనం ఏదో సరి చేస్తే మనకి ఇంకా బాగా ఆనందంగా ఉండగలమేమో, ఈ పరిస్థితి చక్కబడితే బాగా ఆనందం ఉండగలమేమో అని మనం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాం. అసలైన జ్ఞానం ఇదంతా కర్మ వల్ల మనం అనుభవిస్తున్నాం, దీని నుంచి బయటపడేయగలిగేవాడు కేవలం కృష్ణుడు, ముకుందుడు అనేది తెలుసుకోవడం లేదు. కాబట్టి ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వరకు జీవుడు ఈ విధంగా ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి నోర్చిన, అంటే బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు అనేక జీవరాశుల్లో తిరిగి పుడుతూ మరణిస్తూ ఉండాలి. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు, న్యాయబద్ధంగా నియమాలన్నింటినీ కూడా తన శక్తి కొలది కర్మనురంచిత ద్వారా లభించిన దాంతో అతడు తృప్తిని పొందుతాడు న్యాయబద్ధంగా. మరి కలియుగంలో చూస్తే పూర్తిగా దాదాపుగా అన్యాయమే ఎక్కువ. ఇంకా చాలామంది మనం చూసినట్లయితే అనేక సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఏమంటారంటే మీరు ఏదైనా చేయండి పర్లేదు కానీ ఇది కూడా చేయండి అని. కానీ ఇక్కడ మనం అలా చెప్పడం లేదు. న్యాయబద్ధంగా అంటే భగవంతుడిచ్చిన ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, ధర్మబద్ధంగా భగవంతుడిచ్చిన ధర్మం ఏమిటి, కనీసం ఒక మనిషిగా ఉండాలంటే అతను చేయవలసింది ఏమిటి, ఒక మనిషిని ఎవరిని అంటామంటే ముఖ్యంగా నాలుగు నియమాలు పాటించేవాడు మనిషి. ఏమిటి, మాంస భక్షణం చేయరాదు, మద్యం సేవించరాదు, అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదు, ఇంకా జూదం ఆడరాదు. ఈ నాలుగు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లే మనుషులు, లేదంటే పూర్తిగా ఈ యొక్క ఏంటి అరిషడ్ వర్గాలు అంటారు. ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలతో కూడినవే ఈ నాలుగు పనులు. నాలుగు, మద్యం సేవించడం కానీ, మాదక ద్రవ్యాలు లేదా జూదం ఆడడం, వ్యభిచరించడం, ఇవన్నీ కూడా. కొంతమంది కొన్ని రకాల సంస్థలకు వెళ్తూ ఉంటారు, కానీ అక్కడికి వెళ్ళి తిరిగి మాంసం తినడం ఇవి కూడా మానలేరన్నమాట. కానీ ఈ ఉద్యమంలో అలా కాదు. ఏమిటి, హిప్పీలు వాళ్ళు మాంసం, ఉల్లి వెల్లుల్లితో సహా కోడిగుడ్లు, కొంతమంది కోడిగుడ్లు మాంసం మద్యం కాదు అంటే, ఇది ఏమని చెప్తుంటారంటే మాంసం కాదు అని చెప్తుంటారు. కానీ శాస్త్రం ఏమని చెప్తుందంటే ఉల్లి వెల్లుల్లితో సహా కూడా తినకూడదు. ఎందువలన? అవి రజోగుణం, తమో గుణాన్ని ప్రేరేపిస్తాయి. అది శ్రీల ప్రభుపాదులు వారు పాశ్చాత్య దేశాల్లో ఇటువంటి వాళ్ళందరినీ కూడా మార్చారు. ఎందువలన? వాళ్ళు ఉన్నతమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏమిటది ఉన్నతమైన కార్యక్రమం జీవుడి కంటే? పరం దృష్ట్వా నివర్తతే. ఉన్నతమైన కార్యక్రమం కృష్ణుణ్ణి సేవించడం. ఏ విధంగా? ధర్మబద్ధంగా. ఈ విధంగా నాలుగు నియమాలను పాటిస్తూ, అలానే మీరందరూ కూడా ఇప్పుడు ఒక ఉన్నపళంగా నాలుగు నియమాలను పాటించడం అంటే కష్టం. అందువల్లనే నామం చేయడం ముఖ్యం. ఎవరైతే నామం చేస్తూ ఉంటారో ప్రతిదినం హరినామం, వాళ్ళు దీని నుండి బయటపడగలరు. చాలా త్వరితగతిలో, చాలా అనతి కాలంలోనే వాళ్ళు నాలుగు నియమాలు చేయగలిగే స్థాయికి వచ్చేస్తారు. అది అందువలన. ఎందువల్లంటే ఇది కలియుగ ధర్మం. ఏమిటి? హరినామ సంకీర్తనం అనేది కలియుగ ధర్మం. ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వాళ్ళు కలికల్మషం నుండి బయటపడతారు, అంతేకాకుండా కృష్ణ ప్రేమను కూడా పొందగలరు. కాబట్టి మనం న్యాయబద్ధంగా చేయాలి. అంతేగాని మీరు ఎలా అయినా చేయండి, ఎలా అయినా ఉండండి, కానీ ఇది కూడా ఈ విధంగా ఆసనాలు వేయండి, లేదా యోగ చేయండి, లేదా ధ్యానం చేయండి, ఇక్కడికి రండి, అలా చేస్తే మనం వీటి నుంచి బయటపడలేము. ముఖ్యంగా దుఃఖాన్ని అనుభవించాల్సిందే. ఎందువలన? మనం పాపంలో నిమగ్నం అవుతూ ఒకవైపు, ఇంకొక వైపు పుణ్యం చేస్తే చాలా మందిలో అపోహ ఉంటుంది. ఏంటి, మనం పాపం చేస్తున్నాం కాబట్టి దీనికి పుణ్యం చేస్తే ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి. అలాంటిది ఏం లేదు శాస్త్రం. ఎంతైతే మనం పాపం చేస్తామో ఆ పాపానికి నరకంలో అనుభవించాలి, చేసిన పుణ్యానికి తిరిగి స్వర్గం వెళ్ళాలి. క్యాన్సిలేషన్ లేదండి. కాబట్టి మనం ఎంత పాపం చేస్తే అంత అనుభవించాల్సింది. ఎన్ని జీవం చంపితే మనం అన్నిసార్లు మనం తిరిగి మరణించాల్సింది. కాబట్టి ఈ విధంగా ఈ ద్వంద్వాలని సహిస్తూ, ద్వంద్వాలంటే సుఖ దుఃఖం, శీతోష్ణం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఎందువల్ల? మన భౌతిక దేహం ఉంది కాబట్టి. కానీ వాటిని సహిస్తూ భగవంతుడిని సేవించడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటావో అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల మనం ఈ భౌతిక సంసారం నుండి బయటపడగలము. లేదంటే అప్పటివరకు బయటపడే అవకాశమే లేదు. ఇంకా చాలామంది అంటారు, ఓ ఇక్కడ అంటే మనకు అనిపించవచ్చు ఒకసారి భక్తుల్లో కూడా, ఇక్కడ ఓ ఇక్కడ అందరూ ఎక్కువగా వచ్చారు కాబట్టి నేను మందిరానికి వస్తాను, ఎక్కువగా భక్తులు ఎక్కువ లేరు కాబట్టి నేను మందిరానికి రాను అని కూడా అనుకోకూడదు. అటువంటి దృఢమైన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? శాస్త్రం మీద ఆధారం పడితే, కృష్ణుడు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచితే మనం ఆ విధంగా చేయగలం. ఎందువలన? ఇది ఆత్మ సంతోషాన్ని ఇచ్చేది. మన యొక్క నిజమైన కార్యం, జీవి యొక్క నిజమైన కార్యం. ఇంకా ఇది ఎటువంటిదంటే, ఈ భక్తి చేయడం అనేది పిహెచ్డి లాంటిది, అంటే ఒక డాక్టరేట్ డిగ్రీ టైప్. కాబట్టి అందులో ఎక్కువ మంది ఉండరు. మిగతా అన్నింటిలో 1వ తరగతి 2వ తరగతి వీటిలో చాలా మంది కనపడుతుంటారు ఇంటర్మీడియట్లో. కానీ కృష్ణుని దగ్గరికి రావాలంటే చాలా కష్టం. ఎవరైతే వస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఈ పరం దృష్ట్వా నివర్తితే ఉన్నతమైన కార్యాన్ని తీసుకోండి. ఆ విధంగా మనం ఈ సుఖ దుఃఖాల నుండి, వీటన్నిటి నుండి, భౌతికమైన వాటి నుండి బయటపడగలం. ఏమిటి ఉన్నతమైన కార్యం? హరినామం జపించడం, భగవద్గీత చదవడం, భగవంతుడి కోసం వండడం, నైవేద్యం పెట్టడం, ప్రసాదం స్వీకరించడం, సంకీర్తనలో పాల్గొనడం, ప్రచారం చేయడం, కృష్ణుడి గురించి అందరికీ తెలియజేయడం, ఇవి ఇది చేయడం ద్వారా మనం బయటపడతాం. కానీ మనంతటా మనమే వీటి నుండి బయటపడడానికి మార్గాలు ఎంతసేపు వెతికినా, ఎన్ని యుగాలైనా, ఎన్ని జన్మలెత్తినా బయటపడే అవకాశం లేదు. ఎందువలన? దైవీహేష గుణమై మమ మాయ దురత్యయ. కృష్ణుడు చెప్తాడు, నా మాయను దాటడం కష్టం. ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళే, వాళ్ళని నేను మాయని తరింపజేస్తాను. మాయ దురత్య మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఆ విధంగా మనం ఈ యొక్క దుఃఖం నుండి బయటపడగలం. కానీ మనంతటా మనం సొంతంగా ఎంత ప్రయత్నం చేసినా కానీ యొక్క దుఃఖం నుండి బయటపడే అవకాశమే లేదు. కాబట్టి దయచేసి ఇటువంటి ఈ దివ్య జ్ఞానాన్ని పొందండి. ఏమిటి దివ్య జ్ఞానం అంటే, నేను జీవుణ్ణి, నేను భగవంతుణ్ణి కాదు, కృష్ణుడి యొక్క సేవకుణ్ణి, కృష్ణుడి యొక్క సేవ చేయడమే నా యొక్క సహజమైన స్థితి, కృష్ణుడి ప్రేమని పొందడమే నా జీవితం యొక్క లక్ష్యం. ఇది దివ్య జ్ఞానం. చాలా సులభం. ఇది కలిగి ఉంటే మనకి ఎటువంటి కష్టం వచ్చినా ఏమొచ్చినా కానీ మనకు అర్థం అవుతుంది. ఏంటి ఇదంతా కూడా మనం ప్రారంభం వలన, మనం చేసిన కర్మ వలన మనం అనుభవిస్తున్నామని. అప్పుడు మనం నిజంగా భగవంతుణ్ణి సేవిస్తూ భగవంతుని ప్రేమని పొందగలం. అది చాలా త్వరగా పొందగలం. కాకపోతే ఏమిటంటే, దీన్ని ఎప్పుడు మనం నిరంతరం గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. ఏమిటి, మన కర్మ వల్లనే మనం ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాము అనేది చాలా కష్టం. అంత తేలికైన విషయం కాదు, చెప్పినంత తేలిక కాదు. కానీ అదే మన యొక్క సాధన అనమాట. సాధకుడి యొక్క సాధన ఏమిటి, ఈ దివ్య జ్ఞానాన్ని గుర్తుంచుకొని ఆ విధంగా ప్రవర్తించడం సాధకుడి యొక్క పని. అప్పుడు మనం కృష్ణుడి యొక్క ప్రేమని పొందగలము. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా? సంసారులు అంటే ఇక్కడ గృహస్థులు గృహస్థ ధర్మాన్ని ఆచరించాలి అంటే ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమిటి, వాళ్ళ యొక్క ధర్మం ప్రకారం వాళ్ళకి అనేకమైన ఇతర సేవలు ఉన్నప్పటికీ, ఉదాహరణకి ఒక గృహస్థుడికి తల్లిదండ్రులను సేవించడం కూడా బాధ్యత. అవన్నీ వదిలేసి కేవలం కృష్ణుని సేవ చేస్తాను, ప్రచారం వెళ్తాను, పుస్తక వితరణ చేస్తానంటే కుదరదు. అతని యొక్క బాధ్యత ఏమిటంటే తల్లిదండ్రులు సేవించడం, వాళ్ళ బాబోగులు చూసుకోవడం కూడా ఒక గృహస్థుడి యొక్క బాధ్యత. కాబట్టి అది కూడా చేయాలి. అదేవిధంగా తనకు ధనం కావాలి గృహస్థుడిగా. ఆ ధనం కోసం సక్రమమైన మార్గంలో అంటే ధర్మాన్ని ఆచరిస్తూ అన్యాయంగా కాకుండా అది కూడా చేస్తూ ఆ విధంగా ఉండి అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, యత్ కరోసి యజ్జు హోసి దదాసి యత్ తత్కురుష్వం అదర్పణం. మనం ఏదైతే చేస్తామో, ఏదైతే పొందుతామో అవన్నీ కూడా కృష్ణుడికి అర్పణ భావంతో చేయాలి. అదేవిధంగా తల్లిదండ్రులకు సేవ కూడా, ఇదంతా కృష్ణుడు నేను గృహస్థుడిగా నా యొక్క ధర్మం ఇది విధించాడు కాబట్టి నేను ఈ సేవ చేస్తున్నాను. అప్పుడు కూడా కృష్ణుని స్మరించాలి. అదేవిధంగా వచ్చిన ధనంలో కూడా మనకి సాధ్యమైనంత వరకు కృష్ణుడి కోసం ఖర్చు పెట్టడం, అదే విధంగా కుటుంబాన్ని చూసుకోవడం, ఈ విధంగా చేయాలి. లేదంటే బ్రహ్మచారిగా ఉండి నేరుగా సన్యాసం తీసుకుంటే పర్లేదు, కానీ గృహస్థుడిగా ఉంటే ఇవన్నీ కూడా ఆచరించాలి. అంతేగాని ఈ ధర్మాన్ని వదిలేసి పారిపోయి రమ్మని ఎవరికి చెప్పడం లేదు. ఇక్కడ చాలామంది అదే అనుకుంటారు, ఈ హరే కృష్ణ వాళ్ళ దగ్గరికి వెళ్తే మా భర్త పారిపోతాడేమో, మా అబ్బాయి వెళ్ళిపోతాడేమో, తిరిగి రారేమో అని భయపడతారు. దాన్ని పూర్తిగా ఇక్కడ నిరసిస్తాం ఆ విధంగా చేయడం అనేది. ఎందువల్లంటే అది అక్రమమైన మార్గం, ధర్మబద్ధమైనది కాదు. వివాహం అవ్వకుండా ఉంటే అతను బ్రహ్మచారిగా ఉండొచ్చు, లేదా బాధ్యతలన్నీ తీరిపోతే అతను వానప్రస్థుడిగా లేదా సన్యాసి స్వీకరించవచ్చు. లేదంటే బాధ్యతలన్నీ ఉంచుకొని, అంటే అది బాధ్యతల నుంచి పారిపోవడం అన్నమాట, అది సరైనది కాదు. అవి నిర్వర్తిస్తూనే కృష్ణుని సేవిస్తూ ఉండాలి. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీల ప్రభుపాదకి జయ.